మాట్లాడాలంటే దానికి ఒక శక్తి కావాలి. మనం గాలి లోపలికి పీల్చుకుంటేనే మాట్లాడగలం. గాలి లోపలికి పీల్చుకుని మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే గాలి మామూలుగా ముక్కులోంచి బయటకు వస్తుంది. ముక్కుల లోపల నుంచి గాలి లోపలికి వెళ్ళడం బయటికి రావడం జరుగుతుంది. అదే మాట్లాడామనుకోండి, లోపలికి పీల్చిన గాలే శబ్దంగా బయటకు వస్తుంది. సో అసలు మనకు రెండు విషయాలు తెలియాలి. వాట్ ఈజ్ ఎయిర్? ఎయిర్ అంటే ఏంటి? గాలి అంటే ఏంటి? గాలి అంటే గాలే అని ఆన్సర్ వస్తుంది. గాలి అంటే గాలి కాదు, గాలి అంటే కదిలే ఆకాశాన్ని గాలి అంటారు. ఆకాశం కదలదు, అలా ఉంటుంది. ఆకాశం ఎప్పుడూ ఉంటుంది అలా. ఆకాశం కాస్త చెదిరింది అంటే నీళ్లు ఉన్నాయనుకోండి, కదలకుండా నీళ్ళు అలా ఉన్నాయి. ఓ చెరువు దగ్గరికి వెళ్ళాం, అలా నీళ్లు ఉన్నాయి. కాస్త గాలి వేస్తే ఏమవుతుంది? దాని మించి చిన్న చిన్న అలలు వచ్చినట్టుగా అలా ఒడ్డుకు వచ్చేలా ఒక్కసారి నీరు తగులుతుంది అలా. అలాగే సముద్రం ఒడ్డున అలలు ఎగిరి పడుతూ ఉంటాయి. అదే లోపలికి వెళ్తే కామ్గా ఉంటుంది, అక్కడే అలలు ఉండవు. అలాంటి సముద్రము, సముద్రపు అల పెద్ద మంట, దాని నుంచి వచ్చే రవ్వ నిప్పు రవ్వలు, అలాగే ఆకాశము, ఆకాశం నుంచి వచ్చే అల లాంటిది గాలి. ఆకాశం కదలకుండా ఉంటుంది, గాలి కదులుతూ ఉంటుంది. మనం గాలిని పీల్చుతున్నామంటే ఏం చేస్తున్నాం? కదిలే ఆకాశాన్ని మనలోకి పీల్చుకుంటున్నాం. ఆకాశానికి ఏది గుణకం? శబ్దం గుణకం. అంటే శబ్దం అంటే మనం మాట్లాడుకునే మాటలన్నీ, అది వినటానికి మనకు చెవులు ఉన్నాయి, దాన్ని ఉచ్చరించడానికి దొరుకుతుంది. కాబట్టి ఆకాశం అనే తత్వం ఏదైతే ఉందో దాంట్లోంచి వచ్చే శబ్దాన్ని పలకటానికి నోరు, దాన్ని వినటానికి చెవులు రెండు ఉన్నాయి. ఈ రెండు అసలు ఆకాశం అనే దాని దగ్గరికి ఆగాలి మనం ఇప్పుడు. ఎందుకంటే తైత్తిరీయోపనిషత్తు చెప్తుంది, ఆకాశమే అన్ని, సమస్తం ఆకాశమే, సర్వం ఆకాశమే, ఆకాశంలోనే ప్రతిష్ఠితమై ఉన్నాయని చెప్తుంది. మన అన్నమయ కోశం ఎక్కడి నుంచి తయారైంది? ఆకాశం నుంచి తయారు. అసలు పైనుంచి వస్తాం అనమాట, అన్నమయ కోశం కాకుండా ప్రాణమయ కోశం కాకుండా పైన ఐదు కోశాల మొదటిది ఆనందమయ కోశం. ఆనందమయ కోశం ఆకాశంతో తయారైబడింది, తయారు చేయబడింది. అలాగే ఆనందమయ కోశం కింద ఉన్న విజ్ఞానమయ కోశం ఆకాశంతో చేయబడింది. అలాగే దాని కింద ఉన్న మనోమయ కోశం కూడా ఆకాశంతో మనోమయ కోశం కింద కింద ఉన్న ప్రాణమయ కోశం కూడా ఆకాశంతో చేయబడింది. ఆడన్నిటికంటే కింద ఉన్న అన్నిటికీ ఆధారమైన భౌతిక దేహం కూడా ఆకాశంతోనే చెయ్యబడింది, ఇంకేం కాదు. సో మనకు తెలియాల్సింది ఏంటంటే ఆకాశం అనేది అన్ని, ఆకాశమే అన్ని. ఆకాశమే కంప్యూటర్, ఆకాశమే ఒక టేబుల్, ఆకాశమే ఒక చైర్, ఆకాశమే మనం పెట్టుకున్న కళ్ళ చూడు, ఆకాశమే మనం పెట్టుకుంటున్న మనం తొలగుకుంటున్న బట్టలు, మనం వాడుకుంటున్న సమస్తం ఆకాశమే. ఎందుకంటే ఇవన్నీ ఆకాశంలో చేయొచ్చు. ఆ ఆకాశానికి ఒక గుణం ఉంది, అది శబ్దం. ఆ శబ్దం ఆకాశంలోంచి వచ్చే శబ్దాన్ని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? టెలిఫోన్లోంచి వచ్చిన శబ్దం వినాలంటే ఏం చేయాలి? టెలిఫోన్ చెవిలో ఉండాలి, లేకపోతే టెలిఫోన్ మన దగ్గర ఉండాలి మనం వినడానికి. అంతే తప్ప ఇప్పుడు స్కైప్ క్లాస్ మనం కంప్యూటర్లోనో లేకపోతే ల్యాప్టాప్లోనో స్కైప్లో క్లాస్ తీసుకుంటున్నాం, అది టెలిఫోన్లో వినొచ్చా అంటే, కానీ టెలిఫోన్ కనెక్షన్ ఉంటేనే వింటాం, లేకపోతే వినలేం కదా. సో వీ మస్ట్ బి కనెక్టెడ్ టు ద సోర్స్. ఈ శబ్దం అనే దానికి ఆకాశంలో ఉన్నదాన్ని వినాలంటే మనం శబ్దం ఎక్కడి నుంచి పుడుతుందో దానితోనే అనుసంధానం అవ్వాలి, అది ఆకాశం. మనలో ఆకాశం ఎక్కడుంటుంది? మనలో ఆకాశం ఎక్కడుంటుంది అంటే మీ అందరికీ తెలుసు, విశుద్ధి ఆకాశం. ఆ పైన మనస్సు అంటే విశుద్ధి ఆకాశం, మనస్సు, ఆజ్ఞాచక్రం, అనాథం, వాయువు, ఇలాగా ఈ వీటిల్లో కొన్ని ఏంటంటే కొన్ని విషయాలకి అవి అప్లై అవుతాయి, కొన్ని విషయాలకి వేరే చోట నుంచి తెచ్చుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆకాశంతో అనుసంధానం ఎలాగ. ఆకాశం మన ఎప్పుడు మన చుట్టూనే ఉంది, కానీ మనకు అది అనుసంధానం అవ్వట్లేదు. ఎలా అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు అంటే మనం ఎక్కువగా మాట్లాడతాం కాబట్టి, మౌనం అనేది మనకు తెలియదు కాబట్టి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైలెన్స్ ఏంటంటే భగవంతుడు అంతటా ఉన్నాడండి అని ఎవరు చెప్తున్నారు? చూసిన వాళ్ళు చెప్తున్నారు. భగవంతుడు సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు. గురువు కూడా సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు. మరి అంతటా ఉన్నవాడు మనకు కనబడ్డాయంటే మనం చూసే విధంగా ప్రయత్నం చేయటం లేదు, మనకు తోచిన విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మనం పరీక్ష రాసేవాళ్ళంటే క్లాసులో మాస్టర్లు చెప్పినట్టుగా అన్ని చదువుకోవాలి, వాళ్ళు పెట్టిన పరీక్ష రాస్తే పాస్ అయితే పాస్ మార్కులు వస్తే బాగా చేస్తాం. ఇక్కడ కూడా అంతే, వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయితే తెలుసుకుంటాం తప్ప మనకు తోచిన విధంగా ఏదో సాధన చేసుకుని పెడిపోతే అది ఎట్లీడ్ చేస్తుందో వాడికి తెలియదు. కానీ భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని అలాగే గురువు యొక్క సాన్నిధ్యాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలంటే మౌనం కంపల్సరీ, తప్పనిసరి అన్నమాట. మౌనం ఎలా వస్తుంది? మౌనం పిలిస్తే వస్తుంది. మనం రకరకాలుగా పిలుస్తాం, రకరకాలు పిలుస్తూ ఉంటాయి. ఇన్ ది సెన్స్ ఎవరికన్నా ఒంట్లో బాగాలేదు అనుకోండి, వెంటనే భయం వేస్తుంది, నాకు కూడా వస్తుందేమో, నాకు కూడా వస్తుందేమో అంటే నాకు వస్తుందనే అర్థం. అన్నోయింగ్లీ వీఆర్ ఇన్వైటింగ్, అన్నోయింగ్లీ వీఆర్ ఇన్వైటింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. మనకు తెలియదు వాడికి వచ్చింది నాకు రాకపోతుందా ఏమో, వాడికి నెక్స్ట్ నా టర్న్ ఏమో ఇలా అనుకునేవాడు చాలామంది ఉన్నారు. అలాంటి ఊహించటాలు అనవసరంగా మనం చిక్కుల్లో పట్టడానికి మన ఆలోచనే దాన్ని అట్రాక్ట్ చేస్తుంది. మరి ఎలా చేయాలి? అందరూ అదే కదా ఫాలో అవుతారంటే దానికి ఆన్సర్ ఏం లేదు. దాన్ని అలా చేయకూడదని తెలుసుకోవాలి, చేయకుండా ఉంటున్నాయి. మరి ఏం చేయాలంటే మనకు ఇచ్చిన పని మనకు అర్థైన డ్యూటీ అవుతుంది, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది, భయపడక్కర్లేదు. సో భగవంతుడు అంతటా ఉన్న సూర్యుడు చాలా గట్టివాడైనా, సూర్యుడు వెలుగు చాలా ప్రచండంగా ఉన్న చిన్న మబ్బు అడ్డొచ్చింది అనుకోండి, మన ఇంట్లోకి వెళ్తురు రాదు, భూమి మీదే పడదు అసలు వెళ్తురు. మబ్బులు వచ్చేసి అనుకోండి, నాలుగైదు మబ్బులు అలా దట్టంగా కమ్మేస్తే సూర్యుడు ఎంత తేజస్సుతో ఉన్నా కూడా ఎంత ఎండాకాలం అయినా సరే భూమి మీద ఎండ పడదు, హాయిగా చల్లగా ఉంటుంది. అంటే ఒక మబ్బులో ఏమేమి ఉంటున్నాయి? నీళ్లు, కాస్త ధూళి కణాలు ఇవి చేరి మబ్బుగా చేయడం, అవే సూర్యుడి వెలుగుని, సూర్యుడి ప్రచండ తేజస్సుని ఆపేయగలుగుతుంది. అలాగే పరమాత్మ యొక్క తేజస్సుని మనం అనుభవించకుండా ఉండడానికి మనలో ఉన్న లోపాలు ఏంటి అనేవి ఎప్పుడు తెలుస్తాయంటే మౌనంగా ఉంటుంది. అసలు మౌనం ఎందుకు అనే ప్రశ్న కూడా వేసుకుంటే, గురువు శిష్యుడిగా స్వీకరించి ఒకరిని వాడిని తనలాగా తీర్చిదిద్దాలంటే శిష్యుడు మౌనం పాటించి తీరాలి. మౌనం, మౌనంలో అంత శక్తి ఉంది. ఆ మౌనంలో ఉన్న శక్తి గురించి మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. మౌనం ఎందుకు అంటే, భగవంతుడు కొన్ని దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే తెలుసుకోగలం తప్ప భగవంతుడిని అంతకంటే ఇంకోలా తెలుసుకోలేము. ఎవరైనా సరే దైవీ హేష గుణమయ్యి అని చెప్తాడు ఒక చోట భగవద్గీతలో. దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా భగవంతుడిని, అందుకనే రామాయణంలో రాముడి యొక్క గుణగణాలు ఏమిటి అని ఒక 16 రకాల గుణాల గురించి నారదుని వాల్మీకి ప్రశ్నిస్తే అప్పుడు నారదుడు చెప్తాడు ఇవి ఆ గుణాలు, ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఆ ఉన్నాడు, ఆయన పేరు శ్రీరామచంద్రుడు. అప్పుడు ఆ కథ అంతా వాల్మీకి దర్శించి మొత్తం రాస్తాడు ఆయన తూచ తప్పకుండా. అలాంటి స్థితి వెళ్లాలంటే మనం కూడా దర్శించాలంటే మౌనంలో ఉండాలి. నారదుడు లాంటి గురువు మీకు అని మాస్టర్ చెప్తారు, నారదుడే మీ గురువు, నారద గాయత్ర చేయండి. నారదుడు మన గురువు అన్నప్పుడు మనం ఎంత ఖచ్చితమైన మౌనంలో ఉంటే తెలుస్తుందంటే, ఆ మౌనంలో ఉంటేనే ఆ నారద గాయత్ర చేస్తున్నప్పుడు అనుభూతి చెందగలం. ఇంతకీ మౌనం అంత శక్తివంతమైంది ఎందుకు అంటే, మౌనం సైలెన్స్ ఈజ్ గోల్డ్ అని చెప్తారు. సైలెన్స్ ఈజ్ గోల్డ్ లో ఎలా తీసేయాలి, సైలెన్స్ ఈజ్ గాడ్. సైలెన్స్ ఈజ్ గోల్డ్ అని మామూలు ప్రోవర్బ్ లాంటిది, అలా కాకుండా సైలెన్స్ ఈజ్ గాడ్. గాడ్, మనం ఎంతసేపు మౌనంగా ఉంటే అంతసేపు భగవంతుడు మనతోనే ఉన్నాడు. మనం వేరు, భగవంతుడు వేరు కాదు. మనం భగవంతుడు, మనం ఒకటైన స్థితి ఏదైతే ఉందో అది మౌనంగా ఉన్నంతసేపు మనం అనుభవిస్తాము. కాబట్టి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే మౌనంలో, మౌనంగా, మౌనంలో, మీలోనే, బయట ఎక్కడ కాదు, మనలోనే. మనలోనే ఉన్న భగవంతుడిని మనం చూడాలంటే, మనం భగవంతుడితో మనం ఏకత్వం చెందాలంటే, భగవంతుడితో మనం దగ్గరగా ఒక్కటై ఉండాలి అంటే మౌనం, మౌనాన్ని మించింది లేదు. ఆ మౌనంలో ఎలాగైతే ఒక హెలిప్యాడ్, ఒక ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్ వెళ్ళాలనుకుంటుంది, దానికి కావలసిన ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, అది రన్వే మీద మాత్రం తప్ప ఇంకోలా పరిగెట్టము. అలాగా లాంచింగ్ ప్యాడ్ లేకపోతే ఇలాంటివన్నీ ఎలాగైతే ఉంటాయి, రాకెట్కి ఒక లాంచింగ్ ప్యాడ్ ఉంటుంది, అలాగే హెలిప్యాడ్ ఏమో హెలికాప్టర్ ఉంటుంది, ఇవన్నీ ఎలాగైతే ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటే తప్ప వాటిని వాడుకోలేము. అలాగా మనం భగవంతుడిని దర్శించాలంటే ఆయన భగవంతుడి యొక్క దైవీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, శివం శాంతం అద్వైతం, పాండుక్య ఉపనిషత్తులో చివరిగా వస్తుంది, శివం శాంతం అద్వైతం. శివం అంటే ఈ సమస్త సృష్టికి మేలు చేయగలిగిన ఒక కెపాసిటీ, ఎబిలిటీ. ఈ సమస్త సృష్టికి మంచి చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని శివం అంటారు. ఎందుకన్నారు, ఈ హాలాహలాన్ని తను తనలో దాచుకుని సృష్టి మొత్తానికి మంచి చేయడానికి సిద్ధపడ్డాడు శివుడు. అలాగే ఈ భూమి మీద ఉన్న మానవులందరి బాధలు నేను తీసుకుంటాను, వాళ్ళ కష్టాలు బాగోయేటట్టుగా నేను కృషి చేస్తాను అనే దీక్ష ఏదైతే ఉందో, ఒక్క వ్యక్తి కన్నీరైనా సరే భూమి మీద పడకుండా నేను నా హృదయం మీద పడేటట్టు చేసుకుంటాను అని ఎవరు అనగలరో వాళ్ళే బుద్ధత్వం వైపు వెళ్తారు అని వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ లో మేడం బ్లావెట్స్కి చెప్తుంది. గురువు గారు ఎన్నోసార్లు నేను నిద్రపోలేదు రాత్రి, కళ్ళమ్మ నీళ్లు కారుస్తూ కూర్చున్నాను అని చెప్పారు. బుద్ధుడి యొక్క ఉత్తరార్థం, అది పూర్వార్థం ఇది ఉత్తరార్థం, ఈ జన్మలో నేను పని చేస్తున్నానని చెప్పారు గురువు గారు. ఇది వరకు బుద్ధుడిగా ఏం చేశాను, ఇప్పుడు శ్రీరామశర్మ ఆచార్య గారు చేస్తుంది. అంటే బుద్ధత్వం అంటే ఊరికే బుద్ధుడిలాగా చక్రవర్తి పదం ఇవన్నీ వదిలేసుకుని అడవులకు వెళ్ళి తపస్సు చేస్తే వస్తుంది కాదు, ఇది ఫస్ట్ కండిషన్. బుద్ధుడు 3 మంది ఉంటారు, అలాంటి బుద్ధుల్లో గౌతమ బుద్ధుడు ఒకడు, అలాగే మిలారేప ఆయన కూడా బుద్ధత్వాన్ని సాధించిన వ్యక్తి. ఈ బుద్ధత్వం సాధించిన వ్యక్తులకి దేవతలందరూ సత్ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు అలా కావాలంటే అలా వాళ్ళు సేవలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, లోకంలో ఉన్న బాధలు తీర్చాలంటే శక్తి కావాలి మనకు. గురుదేవులు ఏమిచ్చారు? శక్తి, సమృద్ధి, సద్భావన. ఈ మూడు కావాలంటే మౌనం తప్పనిసరి. గాయత్రి జపం చేస్తే వచ్చేస్తాయి, కానీ గాయత్రి జపం చేస్తూ మెల్లిగా మెల్లిగా మనం మౌనంలోకి వెళ్ళాలి. ఏ జపం చేసినా మనం ఎక్కడ తీసుకువెళ్ళగలగాలంటే అది మనస్సు నిశ్చలమవ్వాలి, మనస్సు ఆగిపోవాలి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగు రకాలుగా పనిచేస్తున్న ఒకే ఒక ప్రజ్ఞ నిశ్చలమైపోవాలి. అలాంటి నిశ్చలమైనప్పుడు ఏమవుతుంది అనేది చాలా ముఖ్యం. మనం అరవిందుల దాంట్లో చూస్తాం, డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ పీస్, అలాగే డివైన్ లైఫ్, డివైన్ పవర్, ద సూప్రామెంటల్ ట్రూత్. ట్రూత్ అంటారు, సూప్రామెంటల్ ట్రూత్ అంటే విజ్ఞానమయ కోశం ఏదైతే ఉందో, ఈ భగవంతుడి యొక్క విజ్ఞానమయ కోశంలో ఉన్న శక్తి మనలోకి అవతరించాలంటే మౌనం తప్పనిసరి. మెహర్ బాబా కొన్ని ఏళ్ల వాడు, కొంచెమించి 40 ఏళ్ళ పైన మౌనంలో ఉన్నాడు. ఆయన మౌనంలో ఉంటూనే ఆయన సైకిల్ ద్వారా చెప్పినవన్నీ పుస్తకాల్లో రాసి ప్రింట్ చేశారు, గాడ్ స్పీక్స్ ఇలాంటివన్నీ. అలాగే మౌనంలో ఉంటే ఏమవుతుందంటే, ఒక చండీ సప్తశతిలో శ్లోకాలు ఉన్నాయి అమ్మవారి మీద, దాంట్లో మొదటిది లేకపోతే మధ్యలో ఎక్కడదైనా సరే, యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు దేవతల స్తుతి. దాంట్లో శాంతి రూపేణ అని శాంతి ఎప్పుడైతే అవతరిస్తుందో అప్పుడు అమ్మ వచ్చినట్టు. ఈ శాంతి ఎప్పుడు వస్తుందంటే మౌనంగా ఉంటుంది, మౌనం లేకుండా శాంతి రాదు. కృష్ణుడు ఏమంటాడంటే భగవద్గీతలో, అశాంతి ఉన్నవాడికి సుఖం ఎక్కడ, అశాంతస్య కుతసుఖం అని క్వశ్చన్ వేస్తాడు అర్జునుడిని. నాకు సుఖంగా లేదు బాబు అంటుంటాడు అర్జునుడు. నీకెక్కడ వస్తుంది సుఖం, నీకు శాంతే లేదు సుఖం ఎక్కడది నీకు అంటాడు. శాంతము లేక సౌఖ్యము లేదు, అదే దాన్ని నాగరాజస్వామి అలా రాశారు, శాంతము లేక సౌఖ్యము లేదు సారస దళమైన. అందుకని శాంతము అంటే ఇక్కడ అఖండమైన మౌనంలో ఉంటేనే శాంతం మనలోకి అవతరిస్తుంది. ద డివైన్ పీస్. మాస్టర్ గారు అంటే మాస్టర్ సీవీవి గారి ప్రయత్నంలో ద ఫస్ట్ వర్డ్ ఏంటంటే పీస్, నెక్స్ట్ వర్డ్ ప్యూరిటీ, పీస్ ప్యూరిటీ, ఆ తర్వాత మిగతా ఏవైనా సరే చివరి చివరి ఇంకా ప్లెంటీ ఆఫ్ ప్రాణ విత్ స్టెబిలిటీ అని అంటారు ఆయన. ఇవన్నీ తెలియాలంటే మౌనంలోకి వెళ్ళాల్సింది. ఆ మౌనంలో ఉంటే ఏమవుతుందంటే, అసలు మౌన స్వరూపం ఏంటంటే ఆకాశమే మౌనం. మనం ఎదుర్కొన్నానే ఉంది ఆకాశం, ఆ ఆకాశానికి ఆకారం ఏముంది, ఏమి లేదు. రూపం ఏముంది, ఏమి లేదు. పేరేముంది, ఆకాశం అని మనం పెడుతున్నాం అక్కడ అభివృద్ధి. అంటే మనకు తెలియటం కోసం ఆకాశం అంటే ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. అదేంటంటే ఆకాశం అంటే అవకాశం ఇస్తుంది. ఆకాశం అవకాశం ఏమిటి, మనకు అవకాశం ఇస్తుంది ఆకాశంలో ఉండటానికి. ఇప్పుడు నీళ్లు ఉన్నాయనుకోండి, నీళ్లలో దిగితే మనం ఏమవుతాం, కసేపు ఉంటాం, తర్వాత పోతుంది. అక్కడ నీళ్లు అవకాశం ఇవ్వట్లేదు, కానీ ఆకాశం ఇస్తుంది మనం బతకటానికి నీళ్ళుగా అన్ని ఇస్తుంది. ఆకాశం అవకాశం ఇస్తుంది. అలాగే గాలి ఉందనుకోండి, ఆకాశం కదిలితే గాలి అవుతుంది, కాబట్టి రెండింటికి తేడా లేదు. కదలకుండా ఉంటే ఆకాశం, కదిలితే గాలి వాయువు. ఆ రకంగా మన సాధన ఎటు వెళ్ళాలి అంటే, మనస్సు కదలని స్థితిలో ఎలాగైతే ఆకాశం కదలని స్థితి ఉందో, అలాగే మనస్సు కూడా కదలని స్థితిని సాధించాలి. మన సాధన ఉంది అటు వెళ్ళాలి. కానీ మనస్సు కదలకుండా ఎలా ఉంటుంది క్వశ్చన్ మార్క్. మనస్సుకి ఆలోచనలు వస్తాయి కదా, ఎక్కడ కోరిక ఉందో అక్కడ మనస్సు కదులుతుంది. కోరిక లేని స్థితి ఎప్పుడైతే వస్తుందో మనసు ఆటోమేటిక్గా శాంతస్థితికి వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి, పెళ్లి కుదిరితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుంది. ఏది అవుతుంది, పెళ్ళి అయితే పిచ్చి కుదురుతుందంటే పిచ్చివాడు పెళ్ళి ఎవడు చేసుకుంటాడు, చేసుకోడు. ఒక పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుందంటే పిచ్చి కుదరాలి కదా. అలాగే కోరిక లాగితే మనస్సు ఆగిపోతుంది కాబట్టి మౌనంలోకి వెళ్తాం, గోరువులకు వెళ్ళాలంటే కోరికలు ఉండకూడదు. ఈ రెండింటిని ఎలాగ బ్రిడ్జ్ చేయటం అంటే మనం మన నిస్సహాయతని ఒప్పుకోవాలి. నాకు చేత కావట్లేదు, అందుకని మనం చెయ్యాల్సింది ఏంటంటే మన కోరికలు ఏవైతే ఉన్నాయో లిస్ట్ రాసేసుకొని గురువుకి ఒక లిస్టు చదివి వినిపించాలి. ఓ మిస్టర్ గురువు, ఇదిగో నాకున్న కోరికలు ఏవైతే చూసుకో, ఏం తీరుస్తావో తీర్చు. ఆయనకు తెలుసు కొన్ని తీరుస్తారు, అన్నీ తీర్చగలరు, కానీ కొన్ని తీరుస్తారు కొన్ని వదిలేస్తారు. ఎందుకంటే మనకు తెలియదు అవి కోరుకోవడం వల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో ఆయనకు తెలుసు కాబట్టి అవి ఇవ్వాలా వద్దా చూసి ఇస్తే వీడు మంచిగా ఉంటాడు, వీడు ప్రోగ్రెస్కి అది పనికొస్తుందంటే ఇస్తారు, లేకపోతే దాన్ని తీసేస్తారు. మనకు తెలియకుండానే మనం అవి మర్చిపోతాం, అంతే తప్ప అందుకంటే పెద్ద ఘోరం ఏం జరిగిపోదు. సో ఒక మనం రోజు లిస్ట్ పెడుతూ ఉన్నాం అనుకోండి, నా కోరికలు ఇవి నా కోరికలు ఇవి, ఏదో రోజుకి మన కోరికలు కొన్ని తీరతాయి కొన్ని తీరవు, ఆ తర్వాత అడగడం మర్చిపోతాం మనం కూడా. ఆ కోరికలు ఉన్నంత కాదు మౌనం రాదు. మౌనం వస్తే తప్ప గురువు శిష్యుని పట్టుకోడు. సో మేము శిష్యులు అవలేమో ఎప్పటి జన్మ కంటే శిష్యులు అవగలం, మన చేతిలోనే ఉంది. కోరికలు ఉండకూడదు అంటలేదు, కోరికలు తగ్గించుకోవాలి. కోరికలు తగ్గించుకోవాలంటే ఇంక బతికేమిటండి బాబు అనకూడదు. ఎవరి కోసం ఇదంతా? మన కోసమే, గురువు కోసం కాదు. గురువు ఆల్రెడీ ఇలాంటివన్నీ చేసేసి సాధించి నీకు కూడా చెప్తాదా అంటున్నాడు. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ క్లాసులు అంతే తప్ప ఇవన్నీ ఏదో చాలా కష్టం అండి బాబు, ఏదో సన్యాసుల్లో కలిసిపోమంటున్నారా మమ్మల్ని అన్న వాళ్ళకి ఈ క్లాసులు కావు. సన్యాసుల్లో కలిసిపోలేదు ఎవరు, అందరూ గురువు గారు మాతాజీ ఇద్దరు ఉన్నారు, సంసారులుగానే ఉన్నారు. సివివి గారు ఆయన భార్యతోనే ఉన్నారు, రామకృష్ణ పరమహంస గారు శారదామాతో ఉన్నారు. అలాగా ఈ సృష్టిలో ఋషులందరూ కూడా చాలా వరకు అందరూ బ్రహ్మచారులు కాదు, అందరూ గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. ధన్యో గృహస్థాశ్రమం అని చెప్పి గురువు గారు పెద్ద పుస్తకం కూడా రాశారు. గృహస్థాశ్రమం ఎంతో ధన్యమైందంటే అన్ని రకాల ఆశ్రమాలకి అది పోషించగలదు. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవాడిని పోషిస్తుంది, సన్యాసాశ్రమంలో ఉన్నవాడిని పోషిస్తుంది, తర్వాత వానప్రస్థంలో ఉన్నవాడిని పోషిస్తుంది. ఇలా అందరికీ పోషణ గృహస్థాశ్రమం నుంచే వస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా మనం మౌనాన్ని ఎప్పుడైతే అందుకోగలమో సాధన ద్వారా అప్పుడేం జరుగుతుంది అంటే భగవంతుడి లక్షణమైన ఆ శాంతం మనలోకి అవతరించే అవకాశం ఉంది. డివైన్, ఇప్పుడు తాతగారు ఉన్నారు ఆయన ప్రేయర్ చేయడానికి కూర్చోం కానీ, మాస్టర్ నమస్కారం. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్, నమస్కారం మాస్టర్ అని ఎవరైనా మూడు చెప్పాను. ఇవి మూడు ఒక ఫ్లడ్ లాగా, ఫ్లడ్ లైట్ లో మనం కూర్చున్నానుకోండి, ఎలా చక్కగా ఒకసారి మొహం మీద లైట్ వేస్తే ఎలా వస్తుంది, అలాగా ధారగా కంటిన్యూస్ గా మన మీద వర్షించాలంటే మౌనంలో ఉండాలి. అంతవరకు డివైన్ పీస్ అంటే మనకు తెలియదు. డివైన్ పీస్ అని ఎందుకు చెప్తున్నామంటే ఒక్కసారి ఆ శాంతి కనుక మనలోకి అవతరిస్తే మెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన శరీరంలో ఉన్న అనేక రకాలైన రోగాలు మాయమైపోతాయి. అంత సులభం అంటే అలాంటివి కొన్ని వేల కేసులు చేశామని చెప్పి మాతా మీర అరవిందులు చెప్తున్నారు. డివైన్ పీస్, వెన్ యూ ఇన్వైట్ పీస్ ఇట్ క్లీన్సెస్ ఎవ్రీథింగ్ ఇట్ క్లీన్సెస్ ఆల్ అండ్ సండ్రింగ్ అండ్ మేక్ యూ పర్ఫెక్ట్లీ హెల్దీ. ఆ ఒక్కటి తెలుసుకోవడానికి రోగరహిత జీవితం రావాలండి. రోగరహిత జీవితం రావాలంటే మనం ఏం చేయాలి? మౌనంలోకి వెళ్ళాలి. మౌనాన్ని మనం ఆహ్వానించాలి. మౌనాన్ని ఆహ్వానించాలి, శాంతిని ఆహ్వానించాలి. కామ్, పీస్, ఈ రెండింటిని ఆహ్వానిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన నుదుటి దగ్గర ఒక చిన్న వైబ్రేషన్స్ తెలుస్తాయి. తెలిసిన తర్వాత మెల్లిగా మనం మౌనంలోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది మనకు. అప్పుడు ఏమవుతుందంటే ఏవేవి అక్కర్లేవో కోరికలు అలాంటివన్నీ పక్కకు పోయి మనకి ఏవి ఉండటం వల్ల ఉపయోగం అవి ఉంటాయి. ఆ రకంగా మౌనం ఏం చేస్తుందంటే భగవంతుడి యొక్క దివ్య లక్ష్యమైన శాంతాన్ని మనలోకి దింపుతుంది. శాంతం, శివం శాంతం అద్వైతం అంటే ఏమిటి? మౌనంలో తప్ప తెలియదు. ఊరికే శివం అంటే అందరికీ మంచి చేసేవాడు, శాంతం అంటే శాంతంగా ఉంటాడు, అద్వైతం అంటే ఇంకొకటి లేదు ఒక్కడే ఉంటాడు. ఒక్కడే ఉంటాడు, ఈ శివం శాంతం అద్వైతం అనే తేజస్సు మనలోకి వస్తే అన్ని రోగాలు తగ్గుతాయి అన్నదానికి మనకు ఇంకొక చోట అమ్మవారి గురించి చెప్తూ అమ్మవారు చెప్తారు ఈ మూడు రకాల నామాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి రోగం తగ్గిపోతుంది. అచ్యుతానంత గోవింద, అచ్యుతుడు అంటే మొక్కలు కానివాడు, అంటే ఖండించబడకుండా ఒక్కడిగా ఉన్నవాడు. ఈ విశ్వం అంతా ఒకే ఒక తేజస్సు నిండి ఉన్నది అని సీక్రెట్ డాక్టర్ లో త్రీ పాస్టులేట్స్ లో ఒక పాస్టులేట్ ఏంటంటే ఒకే ఒక అన్డివైడెడ్ అన్మ్యూటబుల్ ఏదైతే ఉందో అదే ఇదంతా వ్యాపించి ఉంది, దాన్ని ఏకము అంటాం. ఆ ఏకమునే అత్యుత అంటాం. కాబట్టి మనం అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజ నశ్యంతి సకలాన్ రోగాన్ సత్యం సత్యం వదామ్యం అని చెప్పి ఊరుకోకూడదు. ఓం అచ్యుతాయ నమః అలా అని చూడాలి. నాలోకి ఆ అచ్యుత అనే శక్తి నాలోకి అవతరించాలి అని అడగాలి. ఇంకే అచ్యుత అచ్యుత అంటే కుదరదు, నాలోకి అవతరించాలి అని అడిగితే అప్పుడు ఏమవుతుందంటే ఓ సంబడీ ఈజ్ ఇన్వైటింగ్ మీ అని చెప్పి ఆ మన పిలుపు రెడీగా ఉంటారు వాళ్ళు, అందుకని మనలోకి అవతరించడానికి అప్పుడు అవతరిస్తారు. అలాగే అనంత అంటే ఏంటి, అనంత అంటే పరిమితం లేనిదన్నమాట. మనం పరిమితమైన వాళ్ళం, మనం పరిమితం, ఈ బాడీకి పరిమితం మన చేతనత్వం. కానీ భగవంతుడి చేతనత్వం అనేది అపరిమితం. ఆ అపరిమితంగా అంతటా ఉన్న ఆ దివ్య చైతన్యంతో ఈ పరిమితంగా ఈ శరీరానికి మాత్రమే లిమిట్ అయిన చైతన్యం ఒకటవుగా, అప్పుడు ఏమవుతుందంటే అనంతమైన చేతనత్వంతో మనం కూడా ఒకటవుతాం. అవిభాజ్యంగా అంటే ముక్కలవ్వకుండా ఉన్న దాంతో ఒకటవుతాం అచ్యుత, అంతటా ఉన్న దాంతో ఒకటవుతాం అనంత. మూడోది గోవింద. గోవింద అంటే మన ఇంద్రియాలన్నీ కూడా స్థిరంగా ఖచ్చితంగా బాగా పనిచేసేటట్టుగా ఉండేటటువంటి స్థితి. కాబట్టి ఎప్పుడైతే ఈ మూడు నామాలు అన్నాం అచ్యుత అనంత గోవింద, ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అన్నప్పుడు ఆ తేజస్సుని నేను ఆహ్వానిస్తున్నాను అన్నప్పుడు ఇదంతా ఎప్పుడు అనాలంటే మౌనంలోకి వెళ్ళి అనాలి. మౌనంలోకి ముందర ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయ్యి అప్పుడు ఓం అచ్యుతాయ నమః అని మనస్సులోనే అనుకోవాలి. బయట కాదు, మౌనంలోకి వెళ్ళి మళ్ళీ బయటకంటే మౌనం పోతుంది. మౌనంలోకి వెళ్ళి చేసేదాన్ని పరాజపము అంటారు. మామూలు జపం అంటే ఇలా మాల తిప్పుననో లేకపోతే ఇంకో మాల ఏమీ లేకుండా మామూలుగా చేసే జపం అలా కాకుండా మౌన స్థితిని మనం సంపాదించుకుని మౌన స్థితిలో ఉంటూ అక్కడ గాయత్రి చేసిన, అక్కడ అనుగ్రహమాల మంత్రం చేసిన, అక్కడ అచ్యుతానంత గోవింద అన్న, లేకపోతే అక్కడ ఓం శ్రీకృష్ణ శ్యామగమన అని చేసిన దాన్ని పరాజపము అంటారు. అలాంటి పరాజపం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు భగవంతుడి యొక్క ఆ శాంతము, భగవంతుడి యొక్క ప్రేమ డివైన్ పీస్ డివైన్ లవ్, అలాగే భగవంతుడి యొక్క వెలుగు దివిసూర్య సహస్రస్య భవే యుగపదుచ్చిర, ఆకాశంలో ఒక్కసారి 1000 సూర్యులు వెలిగితే ఎలా ఉంటుందో ఆ వెలుగు కూడా భగవంతుడు వెలుగు ముందు సరిపోదు అని చెప్తాడు కృష్ణుడు భగవద్గీతలో. అలాంటి మహాతేజస్వరూపమైన భగవంతుడి తేజస్సు మనలోకి అవతరించాలి అంటే మౌనంగా ఉండాలి. డివైన్ లైట్ డివైన్ పీస్ డివైన్ లవ్ డివైన్ లైట్ అలాగే డివైన్ పవర్, దీన్ని క్రియాశక్తి అంటాం. క్రియాశక్తి మనలోకి అవతరించాలి. అనుగ్రహమాల మంత్రంలో అమ్మవారు ఆకుపచ్చ రంగులో భూమి మీద నుంచి ఉన్నట్టుగా చూపించారు మాస్టర్. అదంతా కూడా క్రియాశక్తే. ఆకుపచ్చ రంగు ఎక్కడున్నా క్రియాశక్తే. ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి. ఆ క్రియాశక్తి మనలోకి వచ్చి పనిచేయాలన్నా కూడా మనం దూరంగా ఉంటేనే. మరి ఇంతకాలం గాయత్రి చేస్తున్నాం కదా, అవన్నీ చేస్తున్నాం కాబట్టి మనకి తెలుసుకునే అర్హత వచ్చింది. మాస్టర్ మౌనము 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 అని ఎంత బాగా ఎన్నిసార్లు చెప్పుంటారు లెక్కలేనండి సార్. నో, మనం కూడా మౌనము గురించి ఒక క్యాంప్ పెట్టుకుందాం అనుకున్నాం, అవ్వలేదు. నో ప్రాబ్లం. కానీ ఇంట్లో కూర్చుని ఈ మౌనాన్ని నాలోకి ఆహ్వానిస్తున్నాను, పీస్ అంటే శాంతాన్ని నాలోకి ఆహ్వానిస్తున్నాను అని మళ్ళీ మళ్ళీ ఐ ఇన్వైట్ పీస్ ఇన్ టు మై బీయింగ్ అని ఒక 10 అనుకోవడం కూర్చోవడం అదే జపం. అదే యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని దీన్ని అలా చేసుకుంటూ శాంతిగా నాలోకి అవతరించు అని అమ్మవారిని కోరాలి. ఎప్పుడైతే శాంతి వచ్చిందో దాంతోపాటు మౌనం కూడా వచ్చేస్తుంది, రెండు వస్తాయి. వచ్చినప్పుడు మనకు భగవంతుడి యొక్క దివ్య తేజస్సు అంటే ఏంటి, దివ్య ప్రేమ అంటే ఏంటి. ఊరికే ప్రేమ, దివ్య ప్రేమ, దివ్య ప్రేమ అంటే దాన్ని అనుభవించాలి మనం, ఊరికే నోటితో చెప్పడం కాదు. అలాగే ఆయన శక్తి అంటే ఏంటి, అలాగే దివ్య జీవనం అంటే ఏంటి, ఇలాంటివన్నీ మనకు అవగత అవడానికి అర్హత సంపాదించుకుంటాం. ఎంతకాలం జపం చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఇవన్నీ కూడా భగవంతుని చూపిస్తూ ఏది చూపిస్తుందంటే మౌనము. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ. అందుకని మౌన వ్యాఖ్య ఎప్పుడైతే పరబ్రహ్మను చూపిస్తుందో ఆ మౌన వ్యాఖ్యగానే భగవంతుడు మనకు తెలుస్తాడు. అప్ప ఇంకో లాగట్లే. అందుకని ఖచ్చితంగా అందరూ మౌనంలో ప్రవేశించటానికి ఎలాగా అనేది ఆలోచించి మౌనాన్ని అభ్యాసం చేయాలి. ఎంతవరకు మౌనం అభ్యాసం చేసి మనం సాధిస్తాము, అంత తొందరగా భగవంతుడు తేజస్సు మనలోకి అవతరిస్తుంది. దైవీ చేతనత్వంతో మనం ఒకటవటమే మనలో ఉన్న దుర్గుణాలు, రాక్షస లక్షణాలు ఇలాంటివన్నీ పోయి మనం గురువుగారు కోరుకున్న భూమి మీద స్వర్గావతరణ అనే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని సాధించగలము. కాబట్టి మౌనము యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఆ మౌనాన్ని ఎలాగైనా సరే అట్ ఎనీ కాస్ట్ మనం దాన్ని అందుకోవాలి. ఆ రకమైన సాధన మనందరం చేసి గురువు గారు కోరుకుంటున్నట్టుగా భూమిపై స్వర్గావతరణకు కావలసిన దైవీ లక్షణాలని సంపాదించుకొని మనం భూమి మీద నడిచే అసురులు, భూమి మీద నడిచే దేవతలు అని గురువు గారి చేత గుర్తించబడేటట్టుగా మనం మన జీవితాలని మలుచుకోవాలని ఆశిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీ మహేశ్వర బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. హరే వర్షదవర్జన్య పృథ్వీ సస్యచారిణి తేజోయం సౌహరయుతో బ్రాహ్మణా సంతు నిర్భయా, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నయః, అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు భౌత్రిణః, నిర్ధనాః స్వధనాః సంతు జీవంతు జనతాం చరుం. ఓం శాంతి శాంతి శాంతి. అతతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మానుసంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థామా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.